వస్తుందండి. మనస్సు తనదై ఉన్నవాడు ఉండాలి కదా, బుద్ధి, బుద్ధి తనదై ఉన్నవాడు, అహంకారం, అహంకారం తనదై ఉన్నవాడు, అతను ఏమంటాం, అష్టవిధ ప్రకృతిని ధారణ చేయువాడు, ధరించువాడు. ఏ విధంగా, మనం ఒక నగ, ఒక అమ్మగారు చక్కటి నగ మెడ నిండా ధరిస్తున్నారో, పరమాత్మ ఈ అష్టవిధ ప్రకృతిని అలంకారంగా ధారణ చేస్తున్నారన్నమాట. ఈ అహంకారము, బుద్ధి, మనస్సు, ఈ పాంచభూత, వీటికి సంబంధించినటువంటి దేహాలన్నీ, ఈ లోకాలన్నీ కూడా ఆభరణం వలె ధరిస్తున్నది ఎవరైతే ఉన్నారో అది నేనయ్యా. ఏతత్ యోనీని భూతాని సర్వాణి ఉపధారయా. ఈ సర్వభూతజాలము నా గర్భమునందు నేను ధరించినవాడనై, నా గర్భమునందు ఈ సృష్టినంతా ఉపధారణ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ వేరింగ్, ఉపధారణ చేస్తూ, అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ జగత్తంతా కూడా నా స్థానమునందు ఉన్నది, నా చే ప్రదర్శించబడుతోంది. నా చేత ఒకప్పుడు ఈ జగత్తంతా ప్రదర్శించబడుతూ మరొకసారి ఉపశమించబడుతూ నా చేత అలంకరి ధారణ చేయబడుతోందయ్యా. జగత్తులో ఏమున్నాయి, ఈ అష్టవిధ ప్రకృతితోనే తయారైంది జగత్తు. అంటే ఒకప్పుడు ఈ జగత్తు అనే విషయాన్ని నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను, ఒకప్పుడు మళ్ళా నాలోకి తీసుకుంటూ ఉంటాను. ప్రభవ ప్రళయ తథా. చూడండి, మనం అందరం ఏమనుకుంటున్నామంటే, సృష్టిలో ఒక పదార్థం, ఒక జీవుడు అనుకుంటున్నాం. కానీ ఎటువంటి వారు అంటే, ఏ కొత్త సూచన చేస్తున్నారో చూడండి, ఈ పంచవిధ ప్రకృతికి, ఈ అష్టవిధ ప్రకృతికి ఆవల ఉండి మనం మన చేతకు మనకు అనుభవం అవుతున్న సర్వ ప్రకృతి జగత్తును ఒకప్పుడు ధారణ చేస్తూ, ఒకప్పుడు ప్రభావం చేస్తున్నాం, మరొకప్పుడు లయింపజేస్తున్నాం. సో పరమాత్మ ఏం చేస్తున్నారు అంటే, ఈ అష్టవిధ ప్రకృతి రూపమైన జగత్ అంతా కూడా సర్వజీవు, మ్యాక్రో లెవెల్లో చెప్తున్నాం, సర్వజీవులను, ఈ ప్రకృతి మొత్తాన్ని ఉపధారణ చేస్తున్నారు. అంటే అలంకరించుకుంటున్నారు అన్నమాట వారి అలంకారం. కాళికా అమ్మవారు అనేక తలకాయలు మనకు కనిపిస్తాయి చూడండి, దాని రహస్యం అదే. ఈ సర్వ జీవుల జగత్తును అలంకారంగా ధారణ చేస్తున్నారు పరమాత్మ. ఒకప్పుడు ఈ జగత్తులన్నీ సృష్టిస్తున్నారు, ఒకసారి తనలోకి లయం చేసుకుంటూ ఉంటున్నారు. ఒకచోట భాగవతంలో చెప్పారు చూడండి, ఒక పరి జగములు వెలినిడి, ఆ ఐడియా ఇక్కడ చెప్పారండి, ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థితలంతున్. ఈ జగత్తుల రాక పోకలకి భావన ఉపశమనం, సృష్టి లయము, ఈ రెండు ఎవరి యందు ఏర్పడుతోందో ఆ తత్వము నేను. స్వామి కృష్ణ పరమాత్మ అంటే ఎవరు, ఈ జగత్తులన్నీ ఒకప్పుడు సృష్టించి ఒకప్పుడు లయింపజేస్తూ తన అలంకారంగా కలిగి ఉన్నారు, అటువంటి తత్వం అన్నమాట అండి పరమాత్మ అంటే. సో పరమాత్మని మనం ఏమని డిఫైన్ చేసుకోవాలి, పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు అష్టవిధ ప్రకృతిని ఒకప్పుడు సృష్టించి అలంకారంగా ధరించి ఒకప్పుడు తన ఇందు లయింపజేసుకునే తత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ అని యోగ పరాకాష్ఠలో అర్థమవుతుంది. మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇది మనం గమనిస్తాం అన్నమాట. మత పరతరణ్య కించిదస్తి ధనుంజయ. ఓ అర్జున, ఈ సృష్టి, దీనిలో ఉండే జీవులు ఇవన్నీ కూడా నాకు వేరైనదంటూ ఏదీ లేదు. ఏమండి, యోగంలో పరాకాష్ఠకు వెళితే అతని అనుభవం ఎలా ఉంటుందో అది కదండి ఇప్పుడు కృష్ణ పరమాత్మ మనకు చెప్పేది. మనం కూడా యోగ సాధన చేస్తే కృష్ణ పరమాత్మ ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారో ఆ ఎక్స్ప్రెషన్ మందవుతుందన్నమాట అండి, అది ఉద్దేశము. మత్త పరతరన్న అన్యత్ కించిదస్తి ధనుంజయ. ఈ చరాచర సృష్టి ఉంది చూచావు, ఇక్కడ మత్త పరహ నాకు వేరైన వస్తువు అంటూ ఎక్కడా ఏది లేదయ్యా. నా అన్యత్ కించిదస్తి, కించిత్ కూడా నాకు వేరైనదంటూ ఏది లేదు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఏ విధంగా అయితే ఒక పూలదండలో అంతర్గతంగా ధారం, ఒకే ధారం వేలాది పూలలో వెళ్తూ ఉంటుందండి, ఓ పెద్ద పూలదండ తయారవుతుందండి. ఈ సృష్టి అంతా ఎటువంటిది అంటే, ఈ జీవులు వేరువేరు జీవులందరూ ఎటువంటి వాళ్ళు అంటే, ఒక పూలదండకి పూలు లాంటి వాళ్ళు అనమాట అండి. పూలలోంచి ఈ దీనికి ఆధారం ఎవరు? ఆ పూలదండ పూలన్నీ కలిసి ఉండటానికి ఆధారం ఎవరండి? దారం. దారం లేకపోతే ఏమవుతుంది? అసలు పూలే ఒక చోట ఉండవు, పూలదండే ఉండదు. మనం పరమాత్మకు అలంకరించే పూలదండ యొక్క అర్థం ఇదండి. సర్వజీవులను అంత సర్వజీవుల యొక్క అంతరంలోంచి ప్రవహిస్తున్నటువంటి ఒక దారము వంటి వారు పరమాత్మ. సో సర్వజీవులు ఎవరికి అలంకరించబడ్డారు? పరమాత్మ అనే దారమునకు అలంకరించబడ్డారు. అందుచేత ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, వేరువేరు జీవులు, ఇవన్నీ ఏమిటి? పరమాత్మ అనే దారముచ్చే ఒక దండగా తయారు దండకు ఒక దారమునకు తగల్చబడిన పూల వంటి వాళ్ళు అనమాట అండి మనం. ఈ సృష్టి కనబడుతున్నదంతా నేనే, నాకు వేరైనదంటూ ఏమీ లేదు. పరమాత్మకు వేరైనదంటూ ఏమీ లేదు. చూడండి, పరమాత్మ అంటే పరమాత్మ వేరైన పర్సనా? లేదండి, మనలో ప్రతి ఒక్కరం పరమాత్మ స్వరూపులమే అన్న మైక్రో లెవెల్లో ఈ స్టేట్మెంట్ని కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ఆలోచిద్దాం. పెద్దలు అనేక మార్గాల్లో దీనికి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక గొప్ప కళ కన్నారు. ఆ కళలో ఓ 30 మంది కనిపించారు. ఎవరు ఆ 30 మంది? ఆయనకన్నా వేరైన వాళ్ళ? కళలో నాకు కనిపించిన 30 మందో లేక 40 మందో లేక 50 మందో ఏ విధంగా నా స్వప్న చైతన్యము, దట్ ఇంక్లినేషన్ ఆఫ్ మై డ్రీమ్, దట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ మై డ్రీమ్, దట్ ఎన్థూజియాజం ఆఫ్ మై డ్రీమ్ నా స్వప్న ఉత్సాహానికి వేరు కాదు కదా. అంతేగాని ఎవరైనా బయట నుంచి ఎవరైనా నా కళ్ళలో తీసుకొచ్చి ఎవరైనా పెట్టారా? కాదండి, నా కళలో కనిపించిన వాళ్ళందరూ నా స్వప్న చైతన్య రూపాలే, అవునా? అదేవిధంగా జాగృతిలో నాకు అనుభవమయ్యేదంతా నా జాగృత చైతన్య రూపాలే. నాకు వేరైనదంటూ స్వప్నంలో ఎక్కడా ఉండదు కదండి. స్వప్న ద్రష్టకు వేరైనదంటూ స్వప్నముల్లో ఏదైనా ఉంటుందండి, స్వప్నమంతా ఆయనదే. అదేవిధంగా పరమాత్మ యందు ఈ జగత్తుండి పరమాత్మకు అభిన్నంగా ఉన్నది. యోగి పరాకాష్ఠలో ఏ విధంగా దర్శిస్తాడు ఈ ప్రపంచాన్ని? మత్త పరతరన్నాన్యత్ కించిదస్తి అంటారు. అది అర్జునుడు గుర్తు చేస్తున్నారు. ఓ అర్జున, ఈ చరాచర సృష్టి అన్నదంతా నాయందే ఉన్నది. నా నుంచి ప్రభవ ప్రళయస్తథ. ఒకప్పుడు ప్రభవించబడుతోంది, ఉంటోంది, మరొకప్పుడు నా చేత లయించబడుతోంది. ఈ జగత్తు అనేది నా నుంచి బయలుదేరి నాలో ఉండి నాలో లయమవుతోంది. జగత్ అంటే ఏంటి? అష్టవిధ ప్రకృతితో తయారైనటువంటి వస్తువు. ఈ జగత్తులో నాకు వేరైనదంటూ ఏమీ లేదయ్యా, ఇది జ్ఞాన పరాకాష్ఠ. మత్త పరతరన్నాన్యత్ కించిదస్తి ధనుంజయా. నాకు వేరైనదంటూ ఈ జగత్తులో లేదు అని ఎవడండి అర్థం చేసుకునేది? ఎవరంటే యోగము, ఎవరైతే యోగోపాసన చేస్తూ ఉంటారో వారు పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు ఏమని కళ్ళు తెరిచి ఏమనుకుంటారు? నాకు వేరైనదంటూ ఎక్కడా లేదు అని భావన అని ఆస్వాదిస్తారు. అది కృష్ణ పరమాత్మ మనకి ఇండికేషన్ చేస్తున్నారు. అర్జున, నాకు వేరైనదంటూ ఎక్కడా ఏది లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం, దీనంతా ఈ కనపడేదంతా కూడా అంతర్లీనంగా దారముగా నేనే ఉన్నాను. అండి మనకు అంతా వేరువేరుగా కనిపిస్తోంది కానివ్వండి, మన ఆత్మకి ఆత్మ అంతటా ప్రసరించి మన భావన చేతేనే ఏదైనా అనుభవం అవుతోంది. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నారు? ఈ ప్రపంచమంతా నిండి ఉన్నారు. ఈ జీవులందరూ అందరిలో అంతర్లీనమైనటువంటి పోదండల పూలోని దారంలాగా వేయించేసి ఉన్నారు అని అర్థం చేసుకోవాలి అని సూచిస్తుందండి. ఇంకా ఇంకొంచెం పరమాత్మ ఎవరు అన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నామని కదండి. రసోహమప్సు కౌంతేయ, జలములో రసస్వరూపుడై ఉన్నాను, రసస్వరూపముగా ఉన్నది నేనే. ఇప్పుడు చూడండి, జలం ఉంది, ఆ జలంలో నాలుక మీద వేసుకుంటే రుచి ఉంటుంది చూచారు. ఆ రుచి ఎక్కడుందండి? బయట కనబడుతుందా? లేదు కదా. అది నాలుక మీద వేసుకుంటే అప్పుడు అది అనుభవం అవుతుంది. నాలుక మీద నీరు పడినప్పుడు అప్పుడు ఆ రుచి తెలుస్తుంది. ఆ రుచి రూపముగా జలములో రుచి రూపం ఏ విధంగా ఉందో ఈ పరమాత్మ ఈ జగత్ అంతా నిండి ఉన్నారు. రసోహమప్సు కౌంతేయ, నా రసస్వరూపం నందే ఉదకం ఉన్నది అని చెప్పారు కొంతమంది. ఈ ఉదకంలో ఉండే రసస్వరూపము నేనే అంటున్నారు. ప్రభాస్మి శశి సూర్యయో, సూర్య చంద్రుల్లో ఏ కళా విశేషముందో, ఏ ప్రభ ఉన్నదో ఆ ప్రభ నేనే, లేక నా ప్రభయే సూర్య చంద్రులుగా ఉన్నారు, నా రసస్వరూపమే జలముగా ఉన్నది. ప్రణవ సర్వ వేదేషు, సర్వవేదముల్లో ఒక సంజ్ఞ ఉందండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, సర్వ మంత్రాల్లో, సర్వతంత్రాల్లో అన్నిట్లో ఒక సంజ్ఞ వాడతామండి, ఓం అని వాడతాం. ఇప్పుడు కూడా మనం ఈ పురాణం, ఇది ఈ ప్రవచనం, మనం ఈ విశేషాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం ప్రారంభంలో ఓం చెప్పాం. ఓం వేదం ఇచ్చినటువంటి ఒక సంజ్ఞ అండి. ఓం యొక్క అర్థమేంటి? అకార ఉకార మకారములు, పరమాత్మ అష్టవిధ ప్రకృతి, ఈ రెండు కాంబినేషనే ఇదంతా అని చెప్పడానికి, ఈ రెంట్లోని ఏకత్వం చెప్పడానికి ఓం అంటాం. సో వేదములు దానికి సంజ్ఞగా వేదాంత పురుషుణ్ణి, వేదాంత వేదవేద్యుణ్ణి ఇండికేట్ చేయడానికి ఏమిచ్చారు? ఓం అని సంజ్ఞ ఇచ్చారు. ఆ సంజ్ఞ నేనే. సో వేదములు ఏ ఓం అని సంజ్ఞతో చెప్పుతున్నాయో అది నా గురించే, నేనే. ఐఎమ్ దట్ ప్రణవ సర్వ వేదేషు. ఇంకొక విశేషం కూడా అండి, యోగంలో పరాకాష్ఠకు వెళ్ళినవాడు కృష్ణ ఏం చెప్తున్నాడు? వేదములు ఓం అని శబ్దంతో ఉద్దేశిస్తున్నది నన్నేనయ్యా, నా స్వరూపం నేనయ్యా అని ఏ విధంగా వారు ఉపన్యసిస్తూ వస్తున్నారో మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరైతే యోగ సాధనలో పరాకాష్ఠకు వెళ్తారో నేనే ఆ ఓంకార స్వరూపుణ్ణి, అకార ఉకార మకార సత్ చిత్ ఆనంద స్వరూపుణ్ణి. వేదాలన్నీ నా గురించే లక్ష్యముగా కలిగి చెప్తున్నాయి అని అర్థం చేసుకోవాలండి. ప్రణవ సర్వ వేదేషు శబ్దం ఖే, ఆకాశంలోని శబ్దతత్వం చూడండి, ఆ శబ్దతత్వం ఎంత ప్రభావమో, ఎక్కడి నుంచెక్కడికి ప్రసరిస్తోందో, ఆ శబ్దతత్వాన్ని నేనే. ఏమంటే ఆకాశం శూన్యం, అందులో శబ్దం అనేది ఆకాశం యొక్క తత్వం అండి, ప్రకృతి విశేషం అనమాట అండి. నిర్విషయమైనటువంటి ఆకాశం యొక్క విశేష రూపమైనటువంటి శబ్ద తత్వాన్ని నేనే. పౌరుషం నృషు, మానవులలో పురుషకారము, ఒక పని చేయడానికి ఏం కావాలండి? పురుషకారం కావాలి. అంటే ఒక పని చేయడానికి ఆ పనికి సంబంధించిన సామర్థ్యం కావాలి. ఆ సర్వజీవులలోని పనికి సంబంధించిన సామర్థ్యత నా రూపమేనయ్యా. ఒక కట్టెకి సామర్థ్యత వస్తుందండి లేదండి? అందులో ఒక శవానికి సామర్థ్యత వస్తుందా? రాదు. పరమాత్మ అనే చైతన్యంలో ప్రవేశించినప్పుడు దేహంలో దానికి సామర్థ్యత కనిపిస్తుంది. పుణ్యోగంధ పృథివ్యాంచ, భూమి యొక్క పుణ్యగంధము స్వరూపము నేనే. చూడండి, భూమి మనం చూస్తున్నాం, మనకేం కనపడదు, కానీ ఈ భూమిలో గంధం ఉంది, వాసన ఉంది. ఆ గంధం అంటే ఏంటి? అది మామూలు వాసన అంటే మనం చూసే వాసన కాదండి. ఇప్పుడు ఒక విత్తనం వేస్తాం, అది వృక్షం అవటానికి ఏ తత్వం అయితే ఆ పరిపోషించి ఆ వృక్షాన్ని ప్రవృద్ధం చేస్తుందో, ఈ మొక్కలన్నీ ఏ భూమి యొక్క ఏ తత్వంలోంచి బయలువెళుతున్నాయో, మొక్కలు వృక్షాలే లేకపోతే జంతువులు ఎక్కడ ఉంటాయి? జంతువులే లేకపోతే మనం ఎక్కడుంటామండి? ఎందుకంటే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వృక్షాల్లోంచి కదా వచ్చేది. వృక్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి యొక్క ఒక తత్వంలోంచి వస్తుంది. ఆ తత్వము నేను, ఆ గంధతత్వం నేను, భూమి యొక్క గంధతత్వాన్ని నేను. పుణ్యోగంధ పృథివ్యాంచ పరమాత్మ. పరమాత్మ యొక్క చైతన్యం కాకపోతే మట్టిలోంచి అందులో ఒక ఓ ఓజో శక్తి బయల్వెడలి ఈ కిరణ, ఈ మొక్కలు, ఈ వృక్షాలు ఇవన్నీ తయారై ఆహార పదార్థాలు మనకి తయారవటానికి ఆ ఓజోశక్తియే కదండి. ఓజోశక్తి రూపంలో భూమిలో ఉన్నాను. తేజశ్చ అస్మి విభావసౌ, విభవము గల వాళ్ళలోని తేజోరూపం నా స్వరూపమే. జీవనం సర్వభూతేషు, సర్వ జీవుల యొక్క జీవన ఆధారం ఆహారం నేను. ఆహారం తస్మాద్ అన్నమయం మనః అంటుంటుంది. అన్నం బ్రహ్మ, అన్నం ఆహారమే లేకపోతే జీవులు ఎలా బతుకుతామండి? వాళ్ళు ఆహారం తిన్నాం కాబట్టి పొద్దున్నే లేచి ఇప్పుడు మనం ఏదో ఈ విశేషాలు చెప్పుకుంటున్నాం. పొద్దున్న ఆహారం తినకపోతే ఏమయ్యేది? 4 రోజులు ఆహారం తినకపోతే ఈ దేహాలు ఏమవుతాయి? ఎందుకు కొరగాకుండా పోతాయి కదా. అంటే ఆహారంలో దేహాన్ని జీవింపజేసే శక్తి ఉంది. ఆ శక్తి ఎవరు? ఆ పరమాత్మ యొక్క ప్రదర్శనయే. సర్వ జీవరాశు జీవుల యొక్క దేహాలు జీవించడానికి ఏ జీవన శక్తి ఏమండి? ఒక పదార్థాన్ని తింటాం, ఆ తిన్నది శరీరంలో మనం తిన్న తర్వాత అది ఏమవుతోంది? అది వైశ్వానర రూపంలో భస్మమై రసరూపమై శరీరమునకు అంది, శరీరం శక్తి పొందినదై చెరిస్తోంది. ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతోంది. ఈ ప్రాసెస్ వెనకాల ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ తత్వం పరమాత్మతత్వము. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు, తపస్సులలో తపోశక్తిని నేను, ఆ తపన శక్తి నేను. బీజం మాం సర్వభూతానాం విధి పార్థ సనాతనం. ఈ జీవుల యొక్క, ఇప్పుడు చూడండి నేనున్నాను, నేను ఎవరి వల్ల? మా నాన్నగారు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు, ఇలా మొట్టమొదటికి వెళ్ళిపోతే మొట్టమొదట బీజం ఎవరు? ఆ బీజం ఉంటే కదా తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఇదంతా జరుగుతుంది ప్రతి జీవుడికి. సో సర్వభూతముల యొక్క మొట్టమొదటి బీజం, సర్వభూతానాం బీజం, మొట్టమొదటి అంకురం ఏదైతే ఉందో అది నేనే. విద్ధి సనాతనమైనటువంటి ఆ అంకురము, జీవులకు జీవుల యొక్క ఉనికికి అంకురం ఏదైతే ఉందో, వేర్ ఫ్రమ్ దిస్ ఇస్ స్టెమింగ్, అది నేనే. బుద్ధి బుద్ధిమతాం అస్మి, బుద్ధిమంతులలో తెలివిగల వాళ్ళలో తెలివి రూపంగా ఉన్నదెవరు? నేనే. చూడండి, తెలివి మంతుల్లో తెలివిని మనం చూడం, ఏదో తెలివిగలడు అనుకుంటాం. బుద్ధి బుద్ధిమతాం అస్మి, తేజ తేజస్వి నామహం, తేజోరూపాలలోని తేజస్సు నేనేనయ్యా. బలం బలవతా జాహం కామరాగ వివర్జితం, బలవంతులలోని కామరాగ రాగము లేనటువంటి ఒక పట్టుదల, ఒక పట్టుదల ఉంటుంది చూశారు. కాసేపు ఈ దేని గురించి పట్టుదల పక్కన పెట్టి జీవుడికి పట్టుదల ఉంటే కదా వాడు జీవించగలిగేది, ఏదైనా పని చేయగలిగేది. మా రాజా వాళ్ళ నాకన్నా ముందే వచ్చి నేను గబుక్క నిద్రపోతుంటే నన్ను నిద్రలేపి ఈ కార్యక్రమానికి ఏమంటే రోజు వస్తున్నారు రావట్లేదు అంటే ఆ పట్టుదల ఉంది చూసావు. ఆ పట్టుదల పరమాత్మ యొక్క రూపం కదా. కామ రాగ వివర్జితమైనటువంటి ఆ పట్టుదల ఉంది చూసావు, అది ఆ పరమాత్మ రూపం. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సర్వజీవులలో ధర్మమునకు విరుద్ధము కానీ కామము. ఇప్పుడు చూడండి, ఒక పని చేయాలంటే ఏం చేయాలి? కోరిక ఉండాలండి. జీవులందరిలో కోరిక ఉంది కాబట్టి ధర్మానికి విరుద్ధ అవిరుద్ధమైంది పక్కన పెట్టండి. అవిరుద్ధమైనటువంటి ధర్మమునకు అనుకూలించేటువంటి ఈ జీవుల యొక్క కోరిక అనేది ఏముందో ఆ కోరికలోంచే కదండి మిగతావన్నీ సాధించబడేది. డిజైర్, ఆ డిజైర్ ఎవరు? డిజైర్ ఉంది కాబట్టి ప్రపంచం నడుస్తుంది. సో యోగి ఏం చేస్తాడు? ఈ జీవులలోని ఆ డిజైర్ పరమాత్మ రూపంగా గమనిస్తాడు. ధర్మ అవిరుద్ధో భూతేషు కామో అస్మి. ఇంకా చెవి, ఇంకా విను. అంటే పరమాత్మ ఎట్లా ఉన్నారు అంటే ఎంతో మనం సూక్ష్మ దృష్టి ఉంటే కానీ పరమాత్మ యొక్క అనుభూతి మనం పొందలేమండి. ఒక ఆయన కళ్ళు చూస్తాం, కళ్ళల్లో ఏముంది? చూపు ఉంది. ఆ చూపు వెనకాల ఏముంది? ఒక శక్తి ఉంది. ఆ శక్తి రూపంగా ఉన్నది ఎవరు? పరమాత్మయే. పరమాత్మ అన్ని దేహాల్లో కర్మల రూపంలో, పట్టుదల రూపంలో, కోరికల రూపంలో ఈ కార్యక్రమాల సర్వ స్వభావముల రూపంలో ఉన్నట్టుగా యోగి ఈ సృష్టిలో ఆస్వాదిస్తాడు. మామూలుగా పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. యోగి యోగం యొక్క ప్రభావం చేత ఇన్ని రూపాలుగా పరమాత్మ యొక్క రోల్, పరమాత్మ యొక్క ప్రెజెన్స్ గమనిస్తూ ఉంటారు అని మనకు సూచిస్తూ వస్తున్నారండి. ఇంకా ఏచైవ సాత్వికా భావ రాజసాహ తామసాశ్చయే. పరమాత్మని వివేకంతో గమనించడం కదండి ఈ అధ్యాయం పేరే. వివేకానికి సంబంధించింది కదా, విజ్ఞాన యోగం కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ కనబడేదంతా కూడా మూడు గుణముల కాంబినేషన్ అండి. 14 లోకాల్లో ఈ మూడు గుణముల కాంబినేషనే కనబడుతుందండి. ఏమిటి? సత్వభావ గుణం, రజోగుణం, తమోగుణం. ప్రతి వారు కూడా ఈ మూడు గుణములే. ప్రతి విషయము కూడా ఈ మూడు గుణములే. సాత్వికాభావ, రాజసాభావ, తామసాభావ. ఈ మూడు భావాలు ప్రపంచంలో ఏవైతే కనబడుతున్నాయో అవి నా వలననే తయారైనవి. మత్త ఏవ తాన్ విద్ధి ఇది తాన్ విద్ధి. ఏమండి, ఈ ప్రపంచంలో మంచి ఎవరి వల్ల జరుగుతుందండి? సామాన్యంగా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, పరమాత్మ వల్ల మంచి జరిగింది అంటాం. మరి చెడు ఎవరి వల్ల జరిగింది? చెడు కూడా పరమాత్మయే, రెండు కూడా పరమాత్మవే అని ఒక చమత్కారమైన అర్థం చెప్తున్నారు చూడండి. సాత్వికాభావ, రాజసాభావ, తామసాశ్చేయ. ఏమంటే ఒక నాటకంలో ఉందండి. నాటకంలో మంచి గుణములు గల హీరోని ఎవరు తయారు చేశారు? ఎవరు? ఆ రచయిత తయారు చేసినట్టుగానే, కల్పన చేసినట్టుగానే వీళ్ళన్నీ ఆయనే ఊహించారు, ఆయనే కల్పన చేశారు. కష్టాలు పడేవాళ్ళని ఆయనే కల్పించారు, కష్టాలు పెట్టేవాళ్ళని ఆయనే కల్పించారు. నాటకాలు అవన్నీ ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఉండే సాత్విక, రాజస, తామస భావాలన్నీ పరమాత్మ వలననే ఇవన్నీ ఏర్పడినవై ఉన్నాయి. ఒక నవలలో, కథలో అనేక సంఘటనలు ఎవరి వల్ల ఏర్పడ్డాయి? నవల రచయిత వల్లే కదా. అలాగే పరమాత్మ వలననే ఈ త్రిగుణముల విశేషముల సంఘటనలన్నీ ఏర్పడుతున్నాయి అని అర్థం చేసుకో. అవన్నీ నా వల్లే ఏర్పడుతున్నాయి కానీ నతు అహం తేషు తేమయి. ఈ త్రిగుణములు నాయందు లేవు, నేను త్రిగుణములలో లేను. చూడండి, ఒక ఆయన నాటకంలో నటిస్తున్నారు. ఆ నటిస్తున్నటువంటి ఏ రసమైతే ఉందో అది ఆయనే ప్రదర్శిస్తున్నారు. కానీ ఆయనలో ఉందా? అది ఆయనలో లేదు, ఆయన నటిస్తున్నారు. ఈ విధంగా ఈ గుణములన్నీ కూడా స్వామి చెప్తున్నారు, గుణములన్నీ నా వలననే ఏర్పడుతున్నాయి కానీ నాలో గుణములు లేవు, నేను గుణములలోనూ లేను. ఎలా అర్థం చేసుకోవాలండి ఇది? ఈ ప్రపంచంలో ఉండే త్రిగుణములు నా వలననే ఏర్పడుతున్నాయి, అది స్టేట్మెంట్ వన్. స్టేట్మెంట్ టూ, ఈ గుణములు అనబడేవి నా యందు లేవు. నెంబర్ త్రీ, ఈ గుణములలో నేను లేను. ఈ స్టేట్మెంట్ మనం ఎలా అర్థం చేసుకోవాలండి? పరమాత్మని గురించి, పరమాత్మ తత్వాన్ని మనం విచారణ చేస్తున్నాం. పరమాత్మ యొక్క స్వభావం ఏంటి, ఆయన ఎలా పట్టుకోవాలి, హౌ టు ఎంజాయ్ హిమ్. ప్రాక్టికల్లీ మనం ఇక్కడ ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రెజెన్స్ ఎంజాయ్ చేయాలి. దానికి కదండి ఈ అధ్యాయం చెప్పుకుంటూ వస్తున్నారు. సామాన్యంగా పరమాత్మ అంటే ఏమనుకుంటాము, శివుడు అంటే ఏమనుకుంటామండి? శివుడు ప్రత్యక్షమయ్యారు అంటే ఏమంటాం? అయ్యా ఆయన గంగాధరుడై సర్పధారి అయి త్రినేత్రుడై పరమానందంతో ఒక మానవ రూపంలాగా వచ్చారు అని మనం అనుకుంటాం. అది సాధనలో ఒక విధానమే కానండి, శివుడు అంటే అది కాదండి, పరమాత్మ అంటే అది కాదు. దట్ ఈజ్ ఎ వెరీ లిమిటెడ్ మీనింగ్. అది సాధన కొరకు, ఒక భక్తుడి యొక్క అనుభూతి కొరకు కల్పించబడిందే కానీ అది కాదు శివతత్వం. ఈ మరి శివతత్వం ఏమిటి? ఈ ప్రపంచంలో త్రిగుణములకు కారకుడు. అయితే ఆయనలో త్రిగుణములు లేవు, త్రిగుణముల్లో ఆయన లేడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెద్దలు కొంతమంది ఈ విధంగా కూడా అర్థం చెప్పారండి. ఒక రాతితో ఒక విగ్రహం తయారు చేసామనుకోండి, ఆ విగ్రహం ఒక పురుషుడు లేకపోతే ఒక దేవతా విగ్రహం. దేవతా విగ్రహ స్వభావం ఎందులో ఉంది ఇప్పుడు? రాయిలో ఉందా? రాయిలో ఉందా? మన రాయిలో విగ్రహం ఉందని అనలేము. ఆర్ ఆ దేవతా విగ్రహం, దేవతా విగ్రహం రాతిలో ఉంది అని అనలేము, లేక శిల దేవతలో ఉంది అని అనలేము. శిల దేవతా విగ్రహంగా మనకు కనిపిస్తోంది, స్ఫురిస్తుంది అంతవరకే. కానీ దేవతా విగ్రహంగా కనిపిస్తున్నది మాత్రం శిలే. శిల తన స్వభావాన్ని వదిలేసేసి దేవతా విగ్రహంగా అవలా. అదే శిలతో మనం ఏ బొమ్మైనా చేయొచ్చు కదండి. శిల ఆ విగ్రహంగా మారుతోందా? దానికి ముక్కు పెట్టి నోరు పెట్టి ఇది దేవతా విగ్రహం అని మనం అనుకున్నాం. అందుకని శిల స్వభావం ఏదైతే ఉందో, ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో అదే మారలా. శిల దేవతా విగ్రహముగా మారెను అనేమి స్టేట్మెంట్ ఇవ్వలేము, ఎందుకంటే శిల శిలగానే ఉంది. దేవతా విగ్రహ లక్షణములన్నీ శిలకు వచ్చెను అని కూడా అనలేము. ఆ భావనతో చూసి ఉపాసించవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. శిల ఎప్పుడూ యథాతిథంగా ఉంటుంది. అలాగే పరమాత్మ జగద్రూపుడుగా ఉంటూనే జగత్తులో పరమాత్మ లేడు, పరమాత్మలో జగత్తు లేదు అనే ఒక ఐడియా చెప్తున్నారు చూడండి, పరమాత్మను అర్థం చేసుకోవడానికి. మత ఏవేతి తాన్ విధి, ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచం నా వలననే జరుగుతోంది కానీ నాతు అహం తేషు, నేను ఈ త్రిగుణాత్మక జగత్తులో లేను, ఈ త్రిగుణాత్మక జగత్తు నాలో లేదు. అనేక దృష్టాంతాలు చెప్పారండి పెద్దలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విశేషం చెప్పారు. పరమాత్మ వలన ఈ జగత్తు ఏర్పడిదై ఉంటుంది, కానీ పరమాత్మ నిర్విషయుడు, పరమాత్మలో జగత్తులు లేవు, జగత్తుల్లో పరమాత్మ లేడు. ఒక ఆయన నవల రాశాడండి, నవల ఆయన వల్లే తయారైంది, నవలలోని కథ అంతా. కానీ కథలో నవల రాసిన ఆయన ఉన్నాడా?